యువత.
యువత
సనాతన భావం,
సనూతన రూపం.
యువత
యువత రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి సాయి ప్రసాద్, గణేష్ మీకు మరోమారు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నారు. ఒక విశాలమైన వృక్షం పచ్చగా జీవించటానికి, అది భూమిపై చక్కగా నిలిచి ఎదగడానికి దానికి వేళ్ళు ఎంత ఆధారమో, ఎంత అవసరమో ఒక సమాజానికి, అందులోని మనిషి సత్యమైన జీవితాన్ని గడపటానికి, మోక్ష మార్గం వైపు పయనించడానికి ధర్మం అనే విలువ అంతే అవసరం, అంతే ఆధారం. ధర్మము అనాది అయినది. అయితే ఈ ధర్మము అనేక రకాలు. ఈ ధర్మాన్ని రక్షించిన వాణ్ణి, అంటే ఆచరించిన వాణ్ణి, ఆ ధర్మమే తిరిగి రక్షిస్తుంది. మానవతా విలువలలో ఒకటైన నేటి యువత అర్థం చేసుకొని ఆచరించవలసిన ముఖ్యమైన విలువ ధర్మము. అదే ఈనాటి మన కార్యక్రమంలోని చర్చాంశము. ముందుగా ఈనాటి మన కార్యక్రమంలోని అతిథులను మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ మీకు పరిచయం చేస్తారు.
శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులైన వారు రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. సాయిరాం మూర్తి గారు,
సాయిరాం.
మనతో పాటుగా స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం రాజమండ్రి శ్రీ సత్యసాయి గురుకులంలో తమ సేవలను అందిస్తున్నటువంటి పూర్ణచంద్రరావు గారు కూడా మనతో పాటున్నారు. సాయిరాం పూర్ణచంద్రరావు గారు,
సాయిరాం గణేష్, సాయిరాం సాయి ప్రసాద్,
సాయిరాం సార్,
ఈ కార్యక్రమానికి మీ ఇద్దరికి స్వాగతం.
సాయిరాం మూర్తి గారు, ముందుగా మా శ్రోతలందరికీ ఈ ధర్మం అంటే ఏంటో ఒక చిన్న ఉపోద్ఘాతం ఇస్తారా?
వేదోఖిలో ధర్మమూలం, ఇది సనాతన వాణి. అంటే సమస్త వేదాలకి మూలం ఏమిటంటే ధర్మం. ధర్మానికి ఒక స్వరూపం, ఒక స్వభావం, ఒక శక్తి, ఒక అపరిమితమైనటువంటి వృత్తం ఉన్నది. కాబట్టి ఈ ధర్మాన్ని మానవతా విలువలలో సత్యసాయి భగవానుడు సత్యధర్మ శాంతి ప్రేమ అహింస అనబడేటువంటి కార్డినల్ ప్రిన్సిపల్స్ అంటాం, దానిలో చేర్చారు స్వామి. ధర్మానికి కూడా మూలం సత్యం కాబట్టి అది మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. అయితే ధర్మం రెండో స్థానంలో ఉందని కాదు, సత్యంతో సమానమైంది ధర్మం. నిజానికి ఐదు సమాన స్థాయిలో ఆచరింపబడాలి. సమస్త వేదాలలో, ఉపనిషత్తులలో, 18 పురాణాలలో, అలాగే భగవద్గీతలో ధర్మానికి పెద్దపీట వేశారు. ధర్మం అంటే ఒక భావన, ధర్మం అంటే ఆచరించటానికి అనువైనటువంటి, అనుసరించడానికి మూలమైనటువంటి ఒక స్వభావ శక్తి అది. అందుకనే ఈ ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించి చూపించటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, శ్రీరామచంద్రుడై ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. ఈ ధర్మం అనేక రకాలు: వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, దేశధర్మం, ప్రకృతి ధర్మం, అలాగే ఏకాంతంలో ఒక వ్యక్తి ధర్మం, యష్టి ధర్మం, సృష్టి ధర్మం, అనేక రకాలుగా, అనేక పాయలుగా ఇది చీలి ఉన్నది. కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ జ్ఞానవంతుడైనటువంటి మనిషి దానిని ఆధారం చేసుకుని జీవించాలి గనక ధర్మమే అత్యున్నతమైనటువంటి స్థానంలో సంచారం చేయిస్తూ ఉంటుంది. మీరు పురాణగతంగా ఏ కథ విన్నా మహాత్మునంతా ధర్మాన్ని ఆచరించారు. మనందరికీ తెలుసు, ధర్మో రక్షత రక్షిత అని. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుందని. ధర్మాన్ని రక్షించటం ఏంటి? మనకంటే బలహీనమైనదా? దానికంటే మనం బలమైన వాళ్ళమా? అలాగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాదులు, ధర్మానికి హాని గ్లాని జరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటానన్నాడు యోగేశ్వర కృష్ణుడు. అక్కడ కూడా విచిత్రం ఏంటంటే, ధర్మానికి గ్లాని హాని జరిగితే ధర్మం కూడా చెడిపోతుందా అని ప్రశ్న వేసుకున్నట్లయితే, ధర్మం నిప్పు, అగ్నిస్వరూపం, అది కాలాద్య అవచ్ఛిన్నం, దానిని ఎవరు మార్చలేరు, అది అందరినీ మార్చగలదు, నడిపించగలదు సక్రమమైనటువంటి మార్గంలో. కానీ ఈ ధర్మం ఆచరించవలసినటువంటి మానవుడు గనక ధర్మాచరణకు లోనై కాపినట్లయితే, దూరం అయినట్లయితే, మళ్ళీ మానవుడిని ధర్మ మార్గంలో పెట్టడానికి భగవంతుడు ఒక రూపం తీసుకొని వస్తాడు. అందువల్ల ఆ ధర్మరక్షణ కోసం నేను వస్తానన్నాడు. కాబట్టి ధర్మరక్షణ అంటే ధర్మాచరణే. అంటే విహిత కర్మలు ఉంటే, మనం చేయవలసిన కర్తవ్యాలు మనకుంటాయి. అది వ్యక్తిపరంగా ఇందాక అనుకున్నట్టుగా కుటుంబపరంగా సమాజపరంగా, అంతేకాదు ఈ దేశం, దేశం అంటే ఒక ఆత్మ, దేశం అంటే ఒక జాతి, దాని సంస్కృతి, దాని సంస్కారం, దాని వైభవం, దాని గమనం, దాని గతిశీలం, దాని ధృతి, దాని ఆదృతి, దాని వేగము, ఆవేగం, అది ఎన్నింటినో ఇముడ్చుకొని ఉంటుంది. ధర్మం మారదు, విలువలు మారుతూ ఉంటాయి. విలువలు నిజానికి మారవు, అవసరాలు మారుతుంటాయి. కాబట్టి అవసరాలన్నీ గనక ధర్మమూలం అయినట్లయితే మానవజాతి పరిపుష్టమై చాలా సమున్నతమైనటువంటి స్థాయిలో సంచారం చేస్తుంది. గనక మానవుడు తాను నడవవలసిన బాట నుంచి వైదొలగిన వేళ పరమాత్మ వచ్చి మళ్ళీ ధర్మ మార్గంలో మనల్ని ప్రవేశపెట్టి, ఇదిగో ఈ పాత్రలో ఈ ధర్మ మార్గంలో నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళవలసినటువంటి దారి ఇది, నువ్వు వెళుతూ ఉన్నట్లయితే నీ వెనక అనేక మంది వస్తారని ఒక సన్మార్గ ఉపదేశనం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్మస్వరూపాన్ని మనం చాలా చక్కగా విచారణ ఇంకా తీవ్రంగా చేయవలసి ఉన్నది. ఇది
మీరేమంటారు పూర్ణచంద్రరావు గారు?
ధర్మం అనే పదం చాలా పవిత్రమైనది. దీనికి అనేక అర్థాలని, అనేక విధమైన ఇంటర్ప్రిటేషన్స్ని పెద్దలు ఇస్తూ ఉంటారు. వేదపరంగాను శాస్త్రపరంగాను ఇవన్నీ వింటున్నప్పుడు ఒక్కొక్కసారి యువకులైన మనకి కొంత దాని మీద దూరం పుడుతుందా, అదంటే పెద్ద పదము, మన వల్ల అయ్యేది కాదు, మన లెవెల్ది కాదు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. కానీ ఈ విషయంలో స్వామి మనకి చాలా చక్కని క్లారిటీ అంటారు చూడండి, అది ఇచ్చారు. ఒకసారి ఇన్స్టిట్యూట్లో థర్స్డే మోరల్ క్లాస్లో మేము ధర్మం మీద ఒక రకమైన డిస్కషన్ జరిగింది,
ప్రజెంటేషన్లా
జరిగింది. పెద్ద టీచర్లు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. అది అయిన తర్వాత స్వామికి ఆ విషయం తెలిసి స్వామి కబురు పంపించారు. ఏమనంటే, మీరు ధర్మము ధర్మము అని చాలా భయపడిపోకండి, మనిషి పాటించవలసిన ధర్మం ఒక్కటే, అది ఆత్మధర్మము. ఆత్మధర్మమే నిజమైన ధర్మము అని చెప్పారు. అంటే అక్కడికి మేము ఆత్మధర్మం అంటే ఏంటని చెప్పి ఇంకొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. కానీ అది దాని అర్థం నాకు తోచింది ఏంటంటే, జీవజంతువులన్నీ, ప్రకృతిలో జీవజంతువులన్నీ వాటి సహజ ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాయి. నిప్పు కాలుతుంది, నీరు తడుస్తుంది, కుక్క కరుస్తుంది, ఆవు పాలిస్తుంది. ఆ ధర్మానికి వ్యతిరేకంగా సహజ ధర్మానికి, ప్రకృతి ధర్మానికి వెళ్ళలేవు. అయితే మానవునిలో భగవంతుడు ఫ్రీ విల్ అనేది సృష్టించాడు, స్వేచ్ఛ. అది యువకులకి చాలా బాగా తెలుసు, వి యూజ్ అండ్ మిస్యూజ్ ఫ్రీ విల్, రెండు రకాలుగానే చేస్తూ ఉంటాం. సో ఆ ఫ్రీ విల్ మనిషికి ఇవ్వటం వల్ల ఆ మనిషికి తన రక్షణ గురించి తన తాను కాపు, ఇప్పుడు ఫ్రీ విల్ ఉందని చెప్పేసి మనం కొండ మించి దూకేసి నిప్పుల్లో నడిచేస్తే మనకే కాలుతుంది, మనకే నష్టం కలుగుతుంది. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎదుటి వాళ్ళకి నష్టం కలగచ్చు. అందువల్ల మనకు ఆ ఫ్రీ విల్ ఇవ్వటం వల్ల దాంతోపాటు ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనంతటి మనం ఒక ధర్మాన్ని మనకు నిర్ణయించుకుని మనకి మంచి జరగాలి, సొసైటీకి మంచి జరగాలి, అన్ని విధాలుగాను ఒక రకమైన
బ్యాలెన్స్
సస్టైనబిలిటీ ఉండేలాగా. చిన్న మనం పుట్టినప్పటి నుంచి పోయేదాకా మనం చేసే పనులన్నింటిలో ఒక రకమైన కన్సిస్టెన్సీ, ఒక రకమైన మంచితనము, ఉపయోగకరమైన పనులన్నీ చేసేటట్టు మానవునికి ఆ స్వేచ్ఛ ఉంది. తనంతట తను ఒక ధర్మం నిర్ణయించుకుని ఆ ధర్మాన్ని అనుసరించి తన జీవితాన్ని నడుపుకుని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నాకు భగవంతుడి ఇచ్చిన తెలివితేటల వల్ల, భగవంతుడి ఇచ్చిన శక్తియుక్తుల వల్ల నేను ఒక ధర్మాన్ని నేను నిర్ణయించుకుని దాన్ని పాటించి చూపించి దేశానికి శ్రేయస్సు, ప్రపంచానికి శ్రేయస్సు కలిగించాను అనేది. అది ఏ ధర్మం అనే స్వామి ఎప్పుడు చెప్పలే, మీరు ఈ ధర్మం పాటించండి, ఈ ధర్మం పాటించనేది మీ చాయిస్, మీకే ధర్మం కావాలంటే ధర్మం పాటించండి. కానీ ఒక ధర్మాన్ని నిర్ణయించుకుని దానికి
కట్టుబడి
ఉండటం, స్వామి అంటారు పట్టిన పట్టు ఏదో పట్టనే పట్టిద్దువి అన్నట్టు ఒక దానికి నిలబడి ఉండటం అనేది ఒక మానవతా విలువ. అది గొప్ప మానవులే చేయగలరు, అది అందరూ చేయలేరు. ఎందుకంటే స్వామి చెప్తూనే ఉంటారు, వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను నిజ మానవ ధర్మపురుని. ఈరోజు స్వామి కూడా ఎవరు కనిపించలేదు అట్లాంటి మానవుడు. కానీ ఆ ప్రయత్నంలో ఉండటం మానవ లక్షణం.
రావు గారు, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, చాలా చక్కగా చెప్పారు. మీది క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఒక నాస్టాలజిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ముందు మనం ఈ ధర్మం అనే విషయాన్ని ఒక ఫిజికల్ లెవెల్లో కాసేపు, మెటాఫిజికల్ లెవెల్లో కాసేపు, స్పిరిచువల్ లెవెల్లో కాసేపు. యువత ఆత్మధర్మం అనగానే దానికి అంతుపట్టదు. ఇది కూడా మంది కాదు, ఇదేదో తలనెరిసిన వాళ్ళు పెద్దవాళ్ళ మాట అని. ధర్మానికి సత్యసాయి భగవానుడు మీకు క్లాస్ రూమ్లో ఎలా చెప్పారో మా బొట్టు వాళ్ళకి ఇంటర్వ్యూ రూమ్లో చెప్పింది చెప్తాం, షేర్ చేసుకుందాం. రైట్ యాక్షన్ ఎట్ రైట్ టైం ఈజ్ ధర్మ అన్నారు స్వామి. దానికి పశుపక్షాదులకి రీజను సీజను రెండు ఉన్నాయి, మనిషికి కూడా ఉన్నాయి. కానీ దాన్ని వైలేట్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. ధర్మాన్ని ఆచరించటం పట్ల ఆసక్తి ఎప్పుడో కానీ కలగదు. ఈ అధర్మం కూడా చేస్తే అసలు ఏమవుతుందో చూద్దాం అనే ఒక తుంటరి తన మనిషిలో ఉంటుంది. దానివల్ల వాడు ముప్పు కొని తెచ్చుకుంటాడు అని రావణ బ్రహ్మ గురించి చెప్తూ, వేద విద్యాపారంగతుడైన వాడు, నవగ్రహాలని అష్టదిక్కులని శాసించినవాడు, వీణావాదనంలో యాజ్ఞవల్క్యుణ్ణి దాటినవాడు, సాక్షాత్తు పరమశివుడి యొక్క ఆత్మలింగాన్ని తెచ్చినవాడు, బంధుతో కైలాసానికి వెళ్ళినవాడు, సౌందర్యంలో జయంత వసంత కంతులని మించినవాడు, అంటే మన్మధుణ్ణి దాటినవాడు, సీతమ్మ వారిని ఎందుకు తీసుకొచ్చాడు, ఇంత అధర్మానికి ఎందుకు పాల్పడ్డాడు, అధర్మం అని తెలియదా వేదం చదివిన వాడికి, వేద పోషణ చేశాడు వాడు, పరమ వీర శైవాచార పరుడు, శివుడు తప్ప అన్యం లేదని భావించినటువంటి పరమశఠుడు వాడు, అయినా సీతమ్మ వారిని ఎందుకు తెచ్చాడు అంటే, అధర్మంలో గనక అధర్మం ఒక్కొక్కసారి నెగటివ్ ఎనర్జీ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీలో అట్రాక్షన్ ఉండదు, ఒక స్వాంతన ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ మనం ఒక్కోసారి ఏమవుతుందో చూద్దాం అంటామే, అట్లా చేశాడు. ఆ జరిగినందువల్ల ఏమైంది అంటే, ధర్మాన్ని అతిక్రమించాడు గనక ప్రకృతి వాడితో సహకరించలే. ఇవాళ కూడా మనం చూస్తున్నాం సునామీలు, భూకంపాలు, ఇవన్నీ మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్. యువత ప్రధానంగా గ్రహించవలసింది ఏంటంటే, సూర్య చంద్ర తారకలు ఖగోళం, అక్కడి నుంచి మొదలై ఇక్కడ భూగోళం దాకా చూసినట్లయితే మనిషి తప్ప ప్రతి జీవి దానిలో ఆ వరవడిలో చాలా హాయిగా ఉన్నాడు, ఒక్క మానవుడు తప్ప. కనుకనే మానవుడికి ధర్మ ప్రబోధము, ధర్మ ప్రచారము, ధర్మ ప్రసారము చేయవలసి వచ్చింది. ముందు ధర్మం అంటే ఏమిటో చెప్పాల్సి వచ్చింది, తర్వాత ధర్మాన్ని ఆచరించిన వాళ్ళ కథలు పదే 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 చెప్పి చెప్పి చెప్పినా అదేదో గాంధీ గారు చేశాడు, అదేదో సత్యహరిశ్చంద్రుడు చేశాడు, మనం ఎక్కడ చేయగలండి, వాళ్ళు దేవుళ్ళు గనక చేశారు అని ఒక ఎస్కేప్ రూట్ని యువత ఎంచుకోకూడదు, స్ఫూర్తిని పొందాలి. ఆ పట్టిన పట్టు పట్టనే పట్టితివి అనేది స్వామి ధర్మ విషయంలో చెప్పలే. వారు చెప్పింది ఏంటంటే, నీకు ఒక ఫెయిత్, మతానికి సంబంధించి, ఒక మార్గానికి సంబంధించి, లేదా ఒక గురువుకి సంబంధించి, ఒక విషయానికి సంబంధించి నీ మనస్సు దాని ఎందు లగ్నమై అది పరిపూర్ణ ఫలాలు ఇస్తున్నప్పుడు దాన్నే పట్టుకో. చెట్టుకి అనేక కొమ్మలుంటాయి, పట్టిందే కొమ్మ, మనం ఒకటే పట్టగలం, మ్యాక్సిమం రెండు పట్టగలం, మూడోది మన చేతుల్లో లేదు. కాబట్టి ఈ మతాన్ని ధర్మాన్ని మనం కనుక సపరేట్ చేసుకోగలిగినట్లయితే, ధర్మం అనేది మతం కంటే చాలా కొన్ని వేల రెట్లు గొప్పది. ఆ ధర్మశబ్దంలోనే ఏమున్నదంటే, ఇది మాత్రమే ఆచరించదగినది, ఇట్లాగే ఉండవలసినది. అది నిర్దిష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ ఒక వ్యక్తిని గనక మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనందరం నలుగురం ఉన్నాం, మన ప్రొఫెషన్స్ వేరు, వృత్తి, ప్రవృత్తి, నివృత్తి, మూడింట్లలో ధర్మమే నడిపించాలి. నేను ప్రవృత్తి మార్గంలో మానసికంగా నేను చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాను, నా ఇంటెన్షన్స్ వెరీ గ్రేట్ అంటాం, కానీ నా యాక్షన్స్ చాలా చెడ్డగా ఉన్నాయి. ప్రపంచానికి నా ఇంటెన్షన్స్ తెలియవు, నా యాక్షన్స్ తెలుస్తాయి. తర్వాత ఈ రెండు ఇట్లా ఉంచి, నా వృత్తి వేరండి, అసలు నేను సత్యసాయిబాబా వారికి నన్ను మించిన భక్తుడు లేడు అని అంటూ తనను తాను మోసం చేసుకుంటూ నివృత్తి మార్గంలో ఉన్నాను అనుకుంటాడు. కాబట్టి ఈ వృత్తి, ప్రవృత్తి, నివృత్తిని ఒక వ్యక్తి ఒక సాధనగా గనక తీసుకున్నట్లయితే, అతన్ని మతం కానీ కులం కానీ, అతనికి ఉన్నటువంటి ఇంటలెక్చువల్ కోషెంట్ కానీ ఎమోషనల్ కోషెంట్ కానీ నడిపించలేదు. మరి ఏది నడిపిస్తుంది? స్పిరిచువల్ కోషెంట్ నడిపిస్తుంది. అందుకనే మళ్ళీ మనం ఒక్కసారి భగవద్గీతలో ఎలా వెనక్కి వెళ్ళినట్లయితే, అర్జునుడికి చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఎంత అద్భుతమైన శబ్దాలు అవి. స్వధర్మే నిధనం శ్రేయః, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి, నువ్వు చేయవలసిన వేళ ఆ పని చేయి, నీవు చేయగలిగినంత రీతిలో నువ్వు చేయి, అది ధర్మం. దానికి స్వామి ఒక చిన్న విషయం చెప్తూ, ఇద్దరు వ్యక్తులుంటారు, ఒకడు ఏమీ చేయలేడు, వాడికి శక్తే లేదు, వాడంటాడు నేను అన్ని పనులు చేయగలనంటాడు, వాడు దొంగ చేయడు వాడు. రెండోవాడు ఉంటాడు సర్వసమర్థుడు, అన్ని పనులు చేయగలడు కానీ ఏ పని చేయడు, వాడు గజ దొంగ. అంటే వీళ్ళిద్దరు ఈ దొంగ గజ దొంగ ప్రవృత్తి రీత్యా వాళ్ళు ఏం చేశారంటే, ఏ ధర్మాన్ని, కనీసం మనోధర్మాన్ని కూడా ఆశ్రయించలే. కాబట్టి భౌతికమైనటువంటి స్థాయిలో మన వృత్తులు, మన జీవన గమనాలు, మన ఆలోచనలు, సమాజంతో మనకున్న సంబంధాలు, మానవీయమైనటువంటి కోణంలో కనుక జాగ్రత్తగా చూసినట్లయితే, పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మమే మన మధ్య ఒక లలిత మర్యాదను నిలబెడుతుంది. అది చాలా అవసరం. దాన్ని రెస్పెక్టబుల్ డిస్టెన్స్ అని ఇంగ్లీష్ వాడు వాడేశాడు. ఈ లలిత మర్యాద, స్వామిని చూడండి, మర్యాద పురుషోత్తముడు ఆయన. ఆయన కదలిక, ఆయన మెదలిక, ఆయన చలనం, నేత్రావధానం, ఆయన సంజ్ఞ, దానిలో కూడా ఒక బ్యూటీ, దానిలో కూడా ఒక కమ్మదనం, ఒక మెత్తదనం, నెమ్మదితనం, ఒక సంయమనం, ఒక సమన్వయం, ఇవన్నీ ఒక్క చోట ఆ ధర్మస్వరూపం కాబట్టి. ఎట్లా స్వామి ఇంత డిమాన్స్ట్రేట్ చేయగలిగారంటే, బికాజ్ హీస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. ఆయన ఎక్కడ ఏ టైంలో ఏది చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వ్యక్తుల కోసం ఆగలేదు, కాలం కోసం ఆగలేదు, తాను ఎవరి మీద ఆధారపడలేదు, అందరికీ తాను ఆధారమయ్యే స్థాయిలో సంచారం చేయటానికి వ్యక్తిగా స్వామి ఆ ధర్మాన్ని ఆచరించారు. స్వామి ఓ 60వ ఏట నేను సాయిబాబాను చెప్పుంటే ప్రపంచానికి ఉపయోగం ఉండుండేది కాదు. చెప్పవలసిన టైంలో చెప్పారు స్వామి. కనుక ఆయనకు సుదీర్ఘమైన కాలం ఈ ప్రపంచాన్ని ధార్మిక మార్గంలో నడిపించడానికి అవకాశం కలిగింది. ఇక కుటుంబ వ్యవస్థకు వస్తే, రామచంద్రుని మించిన వాడు లేడు. ఉండవలసిన రీతిలో కొడుకుగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు, సోదరుడుగా ఉన్నాడు, స్నేహితుడుగా ఉన్నాడు, ఇటు పురజనులకి, హరిజనులకి, అటు గిరిజనులకి ఆప్తుడైనాడు, నరులకి, వానరులకి సన్నిహితుడైనాడు. ఎట్లా అయినాడు? ధర్మాన్ని ఆచరించాడు. అందుకనే రామబాణ విశిష్టతను గురించి చెప్తూ రాముడు చోట చెప్తాడు, నా దగ్గర ఉన్నది బాణం ఒకటే. ఒకే బాణం అంటే ఆయన దగ్గర ఒక్క బాణం ఉండి దాంతో యుద్ధం చేశాడని కాదు, ఒకే అంటే లక్ష్యం ఒకటే. ఆ బాణానికి రెండు పదనులు ఉన్నాయి. ఒక పదనం ఏమిటంటే, అధర్మ మార్గంలో వెళుతున్న వాడిని శిక్షించక తప్పదు, ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాడిని రక్షించక తప్పదు. ఇది అంటే కుటుంబాన్ని దాటి రాముడు రాజ్యాన్ని దాటి సమాజగతమైనాడు. తర్వాత ప్రపంచం, ప్రతి జాతికి ఒక ఆత్మ, ప్రతి జాతికి ఒక ధర్మం ఉంది. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా ఈ భారతీయ ఆత్మ అధ్యాత్మ. ఇది నిరంతరము నాస్తికుడు అన్నవాడు కూడా ఒక రోజున హేతువు ద్వారా వచ్చి భగవంతుడికి దగ్గర అవుతాడు. ఆస్తికుడైన వాడు నమ్మి, భక్తుడు నమ్మి విశ్వాసంతో జీవితం గడుపుతాడు. హేతువాది ప్రశ్నించి పరమాత్మ వైపు వెళ్తాడు. కానీ వాళ్ళ గమ్యం, లక్ష్యం, గమ్యం ఒకటే కాబట్టి ఈ ధర్మం అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి విషయం. ఇది వ్యక్తి ధర్మం ఒక స్థాయికి వచ్చిన తర్వాత. రెండవది, మన సంగీతం మనకు గనక తెలిసినట్లయితే మనోధర్మ సంగీతం అని ఉంటుంది. సాహిత్యం అదే, సప్తస్వరాలు అవే, నొటేషన్స్ అవే, పాడవలసిన రీతి అంతే, టెక్నికల్గా ఇలాగే పాడాలి, అంతా సెట్ అయిపోయింది. కానీ సమర్థుడైనటువంటి గాయకుడు మనోధర్మాన్ని ఆశ్రయించినప్పుడు ఇటు సంగీతం అటు సాహిత్యం ఆకాశం వరకు తీసుకెళ్తుంది మనని. కాబట్టి మనోధర్మం అనేది మనస్సు, నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన మనస్సు, ఏది అక్కరలేని మనస్సు, భగవంతుడితో కూడిన మనస్సు. ఆ మనోధర్మాన్ని సంగీతంలో ఎట్లా రాగరంజితం చేస్తుందో ఈ ప్రపంచంలో కూడా నిష్ఠతో ఉన్నటువంటి వాడు ప్రపంచాన్ని పరమాద్భుతంగా నడిపిస్తాడు. ధర్మం యొక్క విస్తృత స్వరూపం ఇది. జాతి ప్రతి జాతికి, భారత జాతికి ఒక సంస్కృతి ఉన్నదని, సంస్కారం ఉన్నదని, ఒక నాగరికత ఉన్నదని, ఇది నిన్న మొన్న కొత్తగా వచ్చింది కాదని, సనాతనమైనది కానీ అది సనూతనమైనది. ఎంత పాతదో అది అంత కొత్తది. అందుకనే స్వామిని అడిగారు కుప్ప బైరాగ శాస్త్రి గారు, గాడ్ అనే దానికి చెప్తున్నారు స్వామి, మానవ శబ్దానికి అర్థమేమన్నా ఉందా అని అడిగారు. ఎందుకు లేదు, మా అంటే కాదు, నవ అంటే కొత్త. బైరాగ శాస్త్రి, నువ్వేం కొత్తవాడివి కాదు, చాలా పాతవాడివి అంటూ ఆ సమన్వయం అంటే ధర్మం అనేక రీతులుగా మనకు అనిపిస్తుంది. ధర్మం మారిపోయింది, ధర్మం నశించిపోయింది. ధర్మం నశించదు, నశించేది ధర్మం కాదు అంటూ ఈ విచారణ మనం కాస్త ముందుకు తీసుకెళ్దాం.
మరి ఈ ధర్మం అనే పదం వాడినప్పుడు మనమంతా స్వామి చెప్పిన ఉపన్యాసాలు విన్నాం కాబట్టి, స్వామి రాసిన వాహినులు చదివి ఉన్నాం కాబట్టి ఏదో కొద్దో గొప్ప ఈ ధర్మం గురించి కనీసం ఆ పదాలన్నా తెలుసుకునే అవకాశం దొరికింది మనకి. పరధర్మం కానివ్వండి, ఆత్మధర్మం కానివ్వండి, స్వధర్మం కానివ్వండి, మరి నిత్య జీవితంలో మామూలు ప్రజానీకానికి ఈ ధర్మం అనేది ఎట్లా తెలుస్తుంది? మనకి ఆ సందేహం రావచ్చు. మానవుడు కొన్ని స్టేజెస్ గుండా మనం జీవితాన్ని, జీవిత ప్రయాణం సలుపుతాం. మనం బాల్యంలో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు, మరి ఈ మన బేస్ అంతా ఈ ఆత్మధర్మం అనేది ఉంటూ ఆ పర్టికులర్ స్టేజ్లో ఆ ధర్మాన్ని ఎట్లా నిర్వర్తిస్తాం అనేది చాలా ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటున్నాను. మరి ఈ ధర్మం గురించి ఏమీ తెలియని వాళ్ళు, వాళ్ళు నిత్య జీవితంలో సరైన దారిలో వెళ్తున్నారా లేదా అని తెలుసుకోవడమే ఒక ధర్మం. అది ఎలా చేస్తాం?
ఇక్కడ చిన్న విషయం చెప్తాను, తర్వాత రావు గారు కూడా దాన్ని సప్లిమెంట్ చేస్తారు నాకు తెలుసు. కౌశికుడు అనేటువంటి ఆయన తపస్సు చేశాడు, భారతంలో కథ ఇది. యువకుడు చాలా గొప్ప తపస్సు చేశాడు కానీ ఎవరైనా సరే తపస్సులో ఒక స్థాయికి వెళ్ళినా మామూలు భౌతిక స్థాయికి రావాలి, వచ్చాడు. తపస్సులో ఉన్ననాళ్ళు పెద్ద ఆకలి అలాంటివి ఏం దప్పికలు లేవు, బయటకు రాగానే ఆకలి, దప్పిక, అవసరాలు మొదలైనవి. తపస్సులో నుంచి బయటకు రాబోతున్న సమయంలో ఆయన పైన చెట్టు మీద ఒక కాకి ఆయన మీద రెట్ట వేసింది. పైకి చూశాడు, కోపంతో చూశాడు, మాడి మలమల మాడి కింద పడిపోయి మరణించింది అది. కానీ ఆయన ఏం పట్టించుకోలే, ఓ ఊళ్ళోకి వెళ్ళాడు, భిక్షాటన చేయాలి కదా. వెళ్ళేప్పటికీ ఆ ఇల్లాలు 3 సార్లు పిలిచాడు, ఎక్కడ ఉలుకు పలుకు లేదు. ఇల్లాలు ఇంట్లో పనిచేస్తున్నది. ఏం పనిచేస్తున్నది అంటే పొలానికి వెళ్ళొచ్చినటువంటి తన భర్తకి పాదసం సేవనం చేస్తున్నది, అందువల్ల రాలే. కాసేపు అయిన తర్వాత ఆయన నిద్రపోయారు. ఆ టైంలో ఈయన ఇంకా భిక్షకి ఇంకో చోటుకి వెళ్ళాలి, అక్కడ అడుగుతున్నాడు ఆయన. ఆవిడ వచ్చింది బయటికి, కోపంగా చూడబోయాడు. నేను చాలాసార్లు పిలిచాను మిమ్మల్ని అన్నాడు. మీ కోపానికి ఆహుతి కావటానికి నేను కాకిని కాదు కదా అంది. ఆశ్చర్యపోయినాడు. ఇవిడికి ఎలా తెలుసు ఆ కాకి మరణం? తను కోపంతో చూడటం, కోపం తగ్గించుకోండి, శాంతం వహించండి. తపస్సు అంటే తమస్సు పోగొట్టుకోవటం. మీరు లోకోత్తరమైన పనులు చేయవలసినటువంటి స్థాయిలో ఉండవలసినటువంటి వారు. మీరు కోపాన్ని జయించకపోతే ఇంకా తపస్సు చేసినట్లెట్లా? మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి, నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూనే ఉంటాను అని అన్నది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి కాస్త మార్గం చెప్పమ్మా అని అడిగాడు. ఫలానా చోట ధర్మవ్యాధుడు అని ఉంటాడు, వెళ్ళి ఆయన దగ్గర ఉపదేశనం పొందు, నీకు మంచి కలుగుతుందని ఆశీర్వదించి పంపింది. ఈయన అడుగుతూ వెళుతున్నాడు, ధర్మవ్యాధుడు ఎక్కడా 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 అడుగు అక్కడ అక్కడ అని వాళ్ళు చెప్తున్నారు. తీరా చూస్తే ధర్మవ్యాధుడు మాంసం కోస్తూ ముక్కలు కత్తిరిస్తూ అమ్ముతున్నాడు. ఇతను ఎట్లా అవుతాడు? తపస్సు చేయాలి, వేషభాషలు ఉండాలి, దానికి పండిత భాష ఉండాలి. ఈ మాంసం అమ్మేటువంటి మాంస విక్రేతడా ధర్మం చెప్పేది అని ఆలోచనలో పడ్డాడు. రండి రండి, ఈ వృత్తికినూ నేను చేస్తున్న నా ప్రవృత్తికి ఏం సంబంధం లేదు, ఇది కుటుంబాన్ని పోషించాలి కదా. ఇంటి ఇల్లాలి మీదనో మరొకరి మీదనో ఆగ్రహించినట్లుగా ఇక్కడ ఆగ్రహిస్తే ఎట్లా, మనస్సుని శాంతపరచుకోండి అంటూ ధర్మవ్యాధుడి దగ్గర తీశాడు. అంటే ఈ కథ మనకేం చెప్తున్నదంటే, ప్రపంచం బహుక్లిష్టం, అది చాలా మల్టీప్లెక్స్లా ఉంటుందంటామే అట్లా ఉంటుంది, అండ్ మల్టీఫేరియస్, మల్టీ లేటరల్, మల్టీ డైమెన్షనల్. దీనిలో ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తించాలి? విద్యార్థి చదువే చదవాలి, ఉపాధ్యాయుడు పాఠమే చెప్పాలి, వైద్యుడు వైద్యమే చేయాలి. ఈవేళ ఈ ధర్మం అపమార్గం పట్టడానికి కారణం ఏంటంటే, ప్రతివాడు తాను చేయవలసిన పని కాక మిగతా పనులు చేస్తున్నారు. కనుక తాను రాణించకపోగా తాను సమాజానికి ఉపయోగపడని వస్తువుగా మారుతున్నాడు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో నీకు రథసారథిగా ఉంటానన్నాడు అర్జునుడితో. రథసారథి అంటే కేవలం గుర్రాలు నడపటం, రథం తోలటం మాత్రమే కాదు, ప్రతిరోజు రాత్రిపూట శ్రీకృష్ణ పరమాత్మ అలసి సొలసిన పాండవులు నిద్రపోతున్న వేళ రథచక్రాలకు ఉన్నటువంటి రక్తపు చారికలన్నీ కూడా స్వయంగా కడిగి, గుర్రపు గిట్టలలో దాగినటువంటి ఇనుప మేకులుంటాయి, ఈ అస్త్రాలు శస్త్రాలు వేసినప్పుడు వాటిలలో ఇరుక్కుపోయి ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసి వాటికి మాలిష్ చేసి తన శరీరం అంతా కూడా ధూళి ధూసరితం అయ్యింది. ఆయన కూడా యుద్ధంలో ముందు కూర్చున్నది ఆయనేగా, దుమ్ముబడ్డా ఏది పడ్డా ముందు ఆయన మీద పడాలి. దానిని కూడా లెక్క చేయకుండా తెలతలవారేటువంటి వేళ వరకంటే పాండవులు నిద్రలేచేదాకా ఈ రథాన్ని ఈ గుర్రాలని సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఏం చేశాడు, పడుకున్నాడా లేదా కాదు, కానీ తన కర్తవ్యాన్ని నేను సారథిగా ఉంటాను అని ఒప్పుకున్నందుకు ఆ తన ధర్మాన్ని నిర్వర్తించాడు చాలా డిమాన్స్ట్రేటివ్గా. చూడండి, మళ్ళీ ఒక్కసారి రామాయణంలోకి వెళితే పున్నామనరకం నుంచి తప్పిస్తాడు అని కదా రాముణ్ణి కన్నాడు దశరథుడు పుత్రకామ ఇష్టితో. దశరథుడు మరణించేసరికి రాముడు లేడు, రాముడు లేడు అంటే లక్ష్మణుడు లేడు, భరత శత్రుఘ్నుల మేనమామల దగ్గర ఉన్నారు. మరి ఈ దశరథుడికి అంత్యక్రియలు ఎవరు చేశారు, తర్వాత ఎవరో చేశారు రాముడు కాక, మరి రాముడు ఎవరికి చేశాడు అని. తన సేవలో రెండు రెక్కలు పోగొట్టుకున్న జటాయువుకి అగ్ని సంస్కారం చేసి, ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు గనక, నా స్నేహితు నా తండ్రి స్నేహితుడు నాకు తండ్రితో సమానం గనక ఈ అగ్ని సంస్కారం చేశానన్నాడు రాముడు. ఇది ధర్మం, అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. అది అంటే పురాణ వాంగ్మయాన్ని కూడా మనం ధర్మస్వరూపంగా తీసుకోవాలి, ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టిలో జటాయు ఒట్టి పిట్ట, ఓ పక్షి అంతే కదా, దశరథుడా రాముడి తండ్రి, ఎంత దురదృష్టవంతుడు అనుకుంటాం. రాముడు వచ్చింది అయోధ్యను ఏలటానికి కాదు, అరణ్యాన్ని ఏలటానికి. అందుకనే 14 సంవత్సరాలు ధర్మ ప్రవర్తన చేశారు గనకనే రామరాజ్యం అనేది రాముడు పాలించిన 11,000 ఏళ్ళు కాదు, 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వీళ్ళంతా వచ్చి రాముడి దగ్గరికి, నువ్వు లేకపోతే మేము బతకలేమంటే నేను ఊళ్ళో ఉన్నా మీకు రోజు కనిపించను కదా, నా తండ్రి ఆజ్ఞను నన్ను పాలించండి, నా ధర్మాన్ని, మీకు ఒక పౌరధర్మం ఉంది, ఆ ధర్మం ఏమిటంటే యువరాజు దేశంలో లేనప్పుడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు మీరందరూ కొడుకులై కూతుళ్ళై కాపాడండి అని. అంటే రాముడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ వల్ల మగపిల్లవాడు పుడితే రామ అని, ఆడపిల్ల పుడితే రామా అని, అంటే సీత అను స్త్రీ శబ్దం అది. అందువల్ల 14 సంవత్సరాలు అయోధ్యానగరంలో పుట్టినటువంటి ప్రతి పిల్లవాడికి పిల్లకి రామ 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 అన్నందువలన అది రామరాజ్యమైంది. రామనామ మహిమ చేత 36 పంటలు పండినాయి. అంటే ఎప్పుడైతే మానవుడు ధర్మాచరణ చేస్తూ పరమాత్మని ఆశ్రయిస్తాడో, ప్రకృతిని పూజిస్తాడో, సమతుల్యాన్ని సాధిస్తాడో, ప్రకృతి వాడి పరమవుతుంది, దుర్భిక్షం ఎరగనటువంటి రామరాజ్య నిర్మాణం జరుగుతుంది. కనుకనే మళ్ళీ రామో విగ్రహవాన్ ధర్మ. అది
చాలా చక్కగా చెప్పారు సార్. మీరు అన్నట్టు ధర్మం అనేది అది నశించేది కాదు, మారేది కాదు. ధర్మం అనేది ఒక సనాతనమైన వాహిని. రెండవది, భారతదేశంలో పుట్టిన మన అదృష్టం వల్ల ధర్మం అంటే ఏమిటి, ఎలా పాటించాలి, ఏం చేయాలి అనే విషయంలో మనం తడుకో అక్కర్లేదు. వేదశాస్త్ర పురాణాల్లో ధర్మం గురించి విపులంగా విశదీకరించబడింది. మనకు అనేక ఆదర్శాలు ఉన్నాయి, ఆచరించి చూపించిన వ్యక్తులున్నారు, ఈనాటిదాకా ఉన్నారు.
ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ధర్మము అనే అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్రరావు, శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్, సాయిరామ్.